हे भक्ति वेदांतो स्वामिन इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्ता देशतारिणी श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंदो श्री अद्वैत गदाधर शिवाशादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे वंचकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमः। श्रीमद्भागवतంలో పదవ స్కందం 3వ అధ్యాయం 21వ శ్లోకం ఈ అధ్యాయం పేరు శ్రీకృష్ణ జననం। తమస్య లోకస్య విభోరి రిరక్షిషు గృహే వతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞాసుర కోటి యూతపై నిర్వ్యూహ్యమానాని హనిష్యశేచమోర్యమస్య లోకస్య విభోరి రక్షిషు గృహే వతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞాసుర కోటి యూతపై నిర్వ్యూహ్యమానాని హనిష్యసే చ మూని త్వమస్య లోకస్య విభోరి రక్షిషు గృహే వతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞాసుర కోటి యూతపై నిర్వ్యూహ్యమానాని హనిష్యసే చ మూని। ద్వారా త్వం నీవు అస్య ఈ జగత్తు యొక్క లోకస్య ముఖ్యముగా ఈ మర్త్యలోకము భూమి విభో ఓ దేవా రిరక్షిషు అసురుల యొక్క పీడ నుండి రక్షింపగోరి గృహే ఈ గృహమునందు అవతీర్ణసి ఇప్పుడు అవతరించితివి మమ నా యొక్క అఖిలేశ్వర నీవు సమస్త సృష్టికి యజమానివి అయినప్పటికీ రాజన్య సంజ్ఞ అసుర కోటి యూతపై రాజ్యతంత్రజ్ఞులు రాజుల వేషంలో ఉన్నట్టు కోట్ల కొలది అసురులు వారి అనుచరులు నిర్వ్యూహ్యమాన ప్రపంచమంతటను చరించుచున్నారు। నిహనిష్యసే వధించగలవు చము సైన్యము సంపత్తి సైనికులు పరివారము బాబు దేవదేవ అఖిలేశ్వర ఈ జగత్తును రక్షించకోరిన వాడవై నీవిప్పుడు మా గృహమునందు ఆవిర్భవించితివి। ఎవరి ప్రార్థన ఇది? వసుదేవుడు. వసుదేవుడు క్షత్రియ వేషధారులైనను యథార్థమునకు అసురులే అయినటి రాజతంత్రజ్ఞుల యొక్క నాయకత్వమున ప్రపంచమంతటను సంచరించుచున్నటి సమస్త సైన్యమును నీవు వధించుట నిశ్చయం. అమాయకులకు జనుల రక్షణార్థము వారిని నీవు తప్పక వధించవలెను. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు రెండు ప్రయోజనముల కొరకు, అనగా నిర్దోషులు ధార్మికులకు భక్తులను రక్షించుటకు మరియు విద్యాహీనులు అనాగరికులు రాజ్యాధికారం కొరకు అనవసరముగా కుక్కల వలె మొరుగుచు తమలో తాము కలహించు వారునగు అసురులను నశింపచేయుటకు ఈ జగత్తునందు అవతరించును. కలికాలే నామరూపే కృష్ణావతార అని చెప్పబడింది. కృష్ణ చైతన్య ఉద్యమం కూడా పవిత్ర నామరూపంలో శ్రీకృష్ణ అవతారమే అయి ఉన్నది. అసురీ ప్రవృత్తి కలిగిన పాలకులకు రాజకీయ నాయకులకు భయపడి ప్రతి ఒక్కరూ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే అనేది కృష్ణావతారమును ఆహ్వానించవలసి ఉన్నది. ఇప్పుడు అందరూ ఆ అసుర పాలకుల పీడ నుండి తప్పక రక్షణము పొందగలరు. ప్రస్తుతం ఈ పాలకులు ఎంత బలవంతులయ్యారంటే ఏదో విధముగా ఉన్నతమైన పదవులను చేజిక్కించుకొని దేశభద్రత లేదో అత్యవసర పరిస్థితి పేరిట అసంఖ్యాకమైన సాధారణ జనులను పీడించుచున్నారు. తర్వాత ఆ అసురుని ఇంకొక అసురుడు జయించినను ప్రజల కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉండును. అందువలన ప్రపంచమంతా ఇప్పుడు గొప్ప సంకట స్థితి యందు చిక్కుకొని ఉన్నది. ఇట్టి పరిస్థితిలో ఏకైక ఆశాకిరణం ఏది? ఇస్కాన్ కృష్ణ చైతన్య ఉద్యమమే. ప్రహ్లాద్ మహారాజుని అతని తండ్రి విపరీతంగా పీడించినప్పుడు నరసింహస్వామి ఆవిర్భవించను. అట్టి అసురులకు తండ్రుల కారణమున, అనగా రాజ్య శాసకుల కారణం శాసకుల వలన కృష్ణ చైతన్య ఉద్యమమును ముందుకు నడిపించుట అత్యంత కఠినమగును. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ హరినామ సంకీర్తన ఉద్యమం ద్వారా నామరూపమును అవతరించిన కారణమున ఆసురీ జనకులు నశింపజేయబడి ప్రపంచమంతటను భగవద్రాజ్యం నెలకొనగలదని మనం ఆశించవచ్చు. ప్రపంచమంతయు ఇప్పుడు రాజకీయ నాయకులు గురువులు సాధువులు యోగులు అవతారముల ముసుగులో ఉన్నట్టు పలువురు అసురులతో నిండి ఉన్నది. మానవాళికి నిజమైన లాభమును చేకూర్చగలిగడి కృష్ణ భక్తి నుండి జనులను వారు దారి మళ్లించుచున్నారు. ఇక్కడ వసుదేవుడు ఏం చెప్తున్నారు, క్షత్రియ వేషధారులై ఉన్నారు, వాస్తవానికి ఎవరు వాళ్ళు? అసురులు అన్నారు. ఇక్కడ ప్రభుపద భాష్యంలో ఎవరు అసురులు అని చెప్పారు? ఇప్పుడు రాజకీయ నాయకులు, గురువులు, సాధువులు, యోగులు, అవతారముల ముసుగులో ఉన్నట్టు పలువురు అసురులతో నిండి ఉంది ప్రపంచం. ఎందుకు వీళ్ళని అసురులు అంటున్నారు ప్రభుపాద్? ఇక్కడ అక్కడే రాశారు భాష్యం చివరిలో. ఎందుకు అసురు అన్నారు? కృష్ణ భక్తి నుండి తప్పుదారి పట్టిస్తే నువ్వు అసురా. తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, యోగి కావచ్చు, సాధువు కావచ్చు, రాజకీయ నాయకుడు ఏదైనా సరే కృష్ణ భక్తి నుంచి తప్పుదారి పట్టిస్తున్నావు అంటే నువ్వు దేని కింద లెక్కించబడతావు? అసుర. అందుగురించి ఇక్కడ భావంలో క్షత్రియ వేషధారులైన అయినను యథార్థమునకు అసురులే. రాజన్య సంజ్ఞ అంటే రాజుల చిహ్నాలు ధరించి ఉన్నారు, అంతే. రాజులు కాదు వాళ్ళు. ఎవరు వాస్తవానికి? 12వ స్కందంలో వస్తుంది. దొంగలు, దోపిడీదారులు, రౌడీలు, గుండాలు, ముఠాకోర్లు అందరూ కలియుగంలో రాజులే కూర్చుంటారు. ఇది ఏ యుగంలో శ్లోకం చెప్పింది? ఇది దాపరిగా అప్పుడే ఉన్నారు. ఇంకా కలి ఆరంభానికి ముందు ఇది, అంటే ద్వాపరయుగం చివరిలో. సో వీళ్ళందరూ ఉన్నారు. ఎలాంటి అసురులు ఉన్నారు, ఎలాంటి క్షత్రియులు ఉన్నారు అప్పుడు? క్షత్రియ వేషధారులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాస్తవానికి వాళ్ళు అసుర. అసుర అంటే ఏంటి? పూర్తిగా ఇంద్రియ భోగం, అది కూడా భగవంతుడు చెప్పినట్లు వినకుండా. దేవతలు ఏంటి? దేవతలకు ఒకవేళ ఇంద్రియ భోగం ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు? భగవంతు నియమాల ప్రకారం నడుచుకుంటారు. అసుర భగవంతుడి అధికారాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. దుర్వినియోగపరచడం కాదు, దుర్వినియోగపరచడం అంటే తీసుకొని తప్పుదారి పట్టించడం. అసలు తీసుకోరు వాళ్ళు. ఇది క్షత్రియ. ఎందుకు నామమాత్ర క్షత్రియ అంటున్నారు ఇక్కడ వాసుదేవుడు అంటే, వాళ్ళు కృష్ణుడి అధికారాన్ని తిరస్కరిస్తారు. కృష్ణుడి అధికారాన్ని ఎవరైతే అంగీకరిస్తారో అటువంటి పాలకులను క్షత్రియులు అని పిలుస్తారు. కృష్ణుడి అధికారాన్ని తిరస్కరించే వాళ్ళని పాలకులుగా ఉన్నప్పటికీ వాళ్ళు అసుర అని పిలువబడతారు. ఇక్కడ యూతపై అని చూసారా, రాజన్య సంఖ్యాసుర కోటి యూతపై అంటే, యూత అంటే సమూహం, కోటాను కోట్ల సమూహము సైనికులు. అసుర సైన్యం చాలా ఉంది. అప్పుడు భూదేవి ఎందుకు వెళ్ళింది బ్రహ్మ దగ్గరికి? ఏం మొర పెట్టుకుంది? అసురుల సంఖ్య ఎక్కువ అయిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను. సో బ్రహ్మదేవుడు భూమాతను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? విష్ణువు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ హామీ వచ్చింది, నేను వస్తాను, వచ్చి ఏం చేస్తాను, నీ భారాన్ని తగ్గిస్తాను. అది ఇక్కడ వసుదేవుడు నిర్ధారిస్తున్నారు. నువ్వు వచ్చింది దేనికి? అసుర సంహారానికి వచ్చావు. మరి ఎవరు అసురులు? వేషం వేసుకొని ఉన్నారు. ఏం వేషం వేసుకున్నారు? క్షత్రియ వేషం వేసుకొని ఉన్నారు. కాబట్టి ఎవరు వాళ్ళు? కంస, దుర్యోధన, జరాసంధ, శిశుపాల ఇలాంటి వాళ్ళందరూ. అందరూ చూడు పదవుల్లోనే ఉన్నారు వాళ్ళు. కంసుడు పదవిలో ఉన్నాడు, దుర్యోధనుడు పదవిలో ఉన్నాడు, శిశుపాలుడు ఆయనకు రాజ్యం ఉంది, తర్వాత ఆయన ఎవరు? కాలయవన, ఆయనకు రాజ్యం ఉంది. ఇక్కడ కృష్ణలీలలో చూస్తే కృష్ణుడు సంహరించింది. కృష్ణుడు ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు కదా, జరాసంధుడు సైన్యం ఉంది, దుర్యోధనుడు ఉన్నాడు, రుక్మి, కాశీరాజు, ఎంతమంది అసురులు ఉన్నారో చూడు రాజులుగా. పౌండ్రక వాసుదేవ, బాణాసుర, నరకాసుర, బాణాసుర, నరకాసుర బహుమాసుర మరి రాజ్యం లేదండి. సరే ఇక్కడ అసుర అంటే ఏంటి? మొత్తానికి ఇంద్రియ భోగానికి బాగా రతులై ఉంటారు. ఇక్కడ చూడొచ్చు నరకాసురుడే కదా 16,000 మంది రాజు కూతుర్లని చెరబట్టాడు ఇంద్రియ భోగం కోసం. రావణుడు వేదవతి మీద కన్నేశాడు తెలుసా? రామాయణం చదివారా? సీత మీద కన్నేశాడు, దానికి ముందు వేదవతి. ఆమె విష్ణువుని భర్తగా పొందాలని హిమాలయాల్లో ఒంటరిగా తపస్సు చేస్తుంటే ఈయన తన వాహనంలో వెళ్తూ చూస్తాడు, చాలా అందమైనటువంటి స్త్రీ ఒంటరిగా ఉంది అని చెప్పేసి అనుభవించాలని. ఎందుకు అసుర? అసుర అంటేనే ఇంద్రియ భోగం ఏదో ఒక విధంగా. ఒక పద్ధతి లేదు, నియమం ఉండదు, ఏముండదు, ఏది దొరికితే అది. వెళ్ళాడు, ఆమెను ఒప్పుకోలేదు, చెరపట్టడానికి ప్రయత్నం చేశాడు. అట్లా తాకి తాకగానే ఆమె నేను ఈ శరీరం కలుషితం అయిపోయింది, విష్ణువు అర్పణకు అర్హం కాదు ఇది, ఇటువంటి కాముకుడు తాకాడు నన్ను అని చెప్పేసి ఏం చేసింది? ఆమె ఏం చేసింది? బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా, యోగాగ్నిలో బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా. అగ్నిలో ప్రజ అయితే చెప్తుంది ముందే, నీ చూసుకుంటాను నేను తర్వాత అని చెప్పేసి. స్త్రీ ద్వారానే నీ వంశం నాశనమవుతుంది అని చెప్పి. ఏమైంది ఆయన అసుర ఏమనుకుంటాడు, నేను ఇంద్రియ భోగం బాగా అనుభవిస్తున్నాను అనుకున్నాడు రావణుడు. నాకు సాటి లేరు, ఎవరు పోటీ లేరు, చివరికి పార్వతి మీద కూడా కన్నేశాడు. శివుడు సాధువులే, సాధువు ఏం పట్టించుకోడలే, సాధువు భార్య మీద కన్నేశాడు అన్నమాట. అంత అసురుడు. శివుడి నుంచే మళ్ళీ వరం పొంది బంగారు లంక అదేదో సహాయం మొత్తం మళ్ళీ శివుడి మీదనే కన్నేశాడు. అంతటి అసురుడు ఏమైంది చివరికి వంశం సర్వనాశనం. ఇది అసురులు చేసుకునేటువంటిది సర్వనాశనం. వాళ్ళు నాశనమే, వాళ్ళ వంశం నాశనమే, రూపు లేకుండా పోతారు అని. అది శిశుపాలుడు చూడు అసుర ఎప్పుడు కృష్ణుని ద్వేషించడమే. అతనికి సైన్యం ఉంది, ఇక్కడేమి రావణుడు, రావణుడి సైన్యం మొత్తం పోయిందా లేదా? పోలేదా? పోయింది. ఇంకా చూస్తే రావణుడు సైన్యం దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అప్పట్లో వానర సైన్యం దగ్గర లేవు. వానర సైన్యం దగ్గర ఏమున్నాయి ఆయుధాలు? గదలు ఉంటే కొంతమంది దగ్గర ఉన్నాయి. వీళ్ళు బాణము వీళ్ళిద్దరి దగ్గర, ఎవరు? సీతా, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు వీళ్ళ దగ్గరే. ఇక మిగతా వానర సైన్యం దగ్గర చెట్లు, రాళ్ళు, రప్పలు, కొండ, పెద్ద పెద్ద కొండలు ఎత్తేసేవాళ్ళు. అటువైపు వాళ్ళ దగ్గర అన్ని ఆధునిక ఆయుధాలు, బల్లెము, ఈట, ఇటువంటివి రకరకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ సైన్యం కూడా చాలా ఉంటుంది. ఆయుధాల పరంగా చూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అందులోనూ అదేంది, ఇంద్రజిత్ చూసారా? ఇంద్రజిత్ రావణుడు కొడుకే కదా, ఆయనకు చాలా చక్కటి విద్య ఉంది. ఆకాశంలో వెళ్తాడు, కనిపించకుండా ఆయుధాలు వేస్తాడు. ఇంతటి విద్య ఉంది, ఇంతటి సైన్యం ఉంది, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇటువైపు చూస్తే చాలా వాళ్ళతో పోల్చుకుంటే ఈ సైన్యం శక్తి చాలా తక్కువ. కానీ ఎవరు గెలిచారు? ఎవరు? శ్రీరామచంద్రుడే గెలిచాడు. అయితే ఇక్కడ ఒకటి చూడొచ్చు మనం, దేవకి వసుదేవులు శ్రీకృష్ణుడు ఆవిర్భవిస్తున్న సందర్భంగా ఇన్ని కష్టాలు అనుభవించారు కదా. ఇదేందయ్యా, భగవంతుడు కష్టాలు లేకుండా చేయొచ్చు కదా వాళ్ళకి, భగవంతుడే స్వయంగా ఆవిర్భవిస్తున్నప్పుడు. కష్టాలలాగా ఉంటాయి చూడు. భగవంతుడు రక్షించను, రక్షించవచ్చు. వాస్తవానికి భగవంతుడు ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు, మరి దేవకి వసుదేవులు ఎందుకు రక్షించలేదు? రక్షిస్తూనే ఉన్నాడు. ఏ రూపంలో? వాళ్ళెప్పుడూ భగవంతుని స్మరించుకుంటున్నారు. ఆ కష్టం అనేది వాళ్ళ మీద ప్రభావం పడలేదు. కానీ మనం బయట నుంచి చూడడానికి ఏమనిపిస్తుంది? చూడు, దేవకి వసుదేవుల్ని బంధించి లోపల ఇంత చేశారు, ఇంత చేశారు. కానీ వాళ్ళ సుఖం ఎలాంటి సుఖం దేవకి వసుదేవులది? వ్యాపారస్తుడికి బ్యాంకులో అకౌంట్లో బ్యాలెన్స్ పెరిగిపోతుంటే ఏమవుతుంటుంది? బరువు అనిపిస్తుందా? మీ అకౌంట్లో బ్యాలెన్స్ పెరిగిపోతుంటే బరువు అనిపిస్తుందా? ఇంకా ఆనందం ఇది అన్నమాట, దేవకీ వసుదేవులకు కలిగినటువంటి ఆనందం అంత. అదేవిధంగా వానర సైన్యం చూడడానికి కొంతమంది వానర సైన్యం చనిపోయారా లేదా? కానీ శ్రీరామచంద్రుడు కరుణ వల్ల వాళ్ళు మళ్ళీ పునర్జీవితులు కావచ్చు. మనం అనొచ్చు పునర్జీవితులు కాలేకపోవచ్చు, కొన్నిసార్లు భక్తులు ప్రమాదంలో చనిపోవడం ప్రచారంలో కానీ కృష్ణుడికి సేవ చేస్తూ అని. అలాగే నష్టం ఏంటి వాళ్ళకి? శాశ్వత జీవితం పొందేస్తారు వైకుంఠంలో, గోలోకంలో. అది కొన్నిసార్లు శరీరం రక్షించబడచ్చు, రక్షించబడకపోవచ్చు. కానీ అతను ఎక్కువ ఫలితం ఏమొచ్చింది అదని. తర్వాత ఇక్కడేమి రాజన్య కోటి, కోటి అంటే సమూహం, కోటాను కోట్ల అసుర సైన్యాన్ని నువ్వు నాశనం చేస్తావు. జరాసంధుడికి ప్రతిసారి ఎంత సైన్యంతో వచ్చేవాడు? 23 అక్షయోహినులు. మహాభారతం మొత్తం 18 అక్షయోహినులు అంటారు. ఇటువైపు 11, ఇటువైపు 7. కానీ ఈయన ప్రతిసారి 23 తీసుకొని వచ్చాడు. ఎన్నిసార్లు? 18 సార్లు. అంటే ఎంత సైన్యాన్ని కృష్ణుడు మట్టు పెట్టాడు చూడండి. అయితే అది కూడా మట్టు పెట్టడం ఎలా, ప్రతిసారి పూర్తిగా అందరూ ఇంకా బలరాముడు అతన్ని చంపాలనుకుంటే లేదు వదిలే నా ప్రతినిధిగా పనిచేస్తాడు అతను, నేను వచ్చింది దేనికోసం, అసుర సంహారం కోసం. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కన్నా ఈయననే సమకూర్చి అందరినీ తీసుకొని వస్తాడు, వదిలేసేయ 17 సార్లు సమకూర్చుకొని తీసుకొని వచ్చాడు. అసుర భావం ఎలాంటిది, 18వ సారి వచ్చాడు, 17 సార్లు వచ్చాడు ఓడిపోయాడు, అప్పటికన్నా సిగ్గు శరం లేదు. అసుర ఇంద్రియ భోగం అలా ఉంటుంది, మనలో కూడా అసురుడు ఉన్నాడు లేడా, ఎన్నిసార్లు ఇంద్రియ భోగం అనుభవించుంటామో, అది ఏ ఇంద్రియ భోగమైనా సరే మళ్ళీ అదే కావాలి, మళ్ళీ అదే కావాలి, మళ్ళీ అదే కావాలి, మళ్ళీ కష్టాలు తెచ్చుకుంటాయి. 17 సార్లు అంత సైన్యాన్ని కోల్పోయాడు, మళ్ళీ 18వ సారి తన అసుర మిత్రులు ప్రోత్సహించారు, శిశుపాలు లాంటి వాళ్ళు, మళ్ళీ వచ్చాడు. 18వ సారి కృష్ణుడు బలరాముడు ఏం చేశారు, పారిపోయారు, రణచోర్ ఎక్కడికి పారిపోయారు, గుహ కాదు ఆ పర్వతం పేరేమి, ప్రవర్ష, అంటే ఎప్పుడు వర్షం కురుస్తూ ఉంటుంది ఆ పర్వతం పైకి ఎక్కారు, నిప్పు పెట్టారు వీళ్ళు. అతక్కడ ఆ జరాసంధుడు ఏమనుకున్నాడు అప్పుడు, చూడు నా ఏటుకు భయపడిపోయాడు, 17 సార్లు ఇంత సైన్యం కోల్పోయింది గుర్తు రాలేదన్నమాట ఇది అసురు. అప్పుడు శిశుపాలుడే లాంటి అసురులు, చూడు ఈసారి నేను వచ్చాను కాబట్టి నువ్వు గెలిచావు, కృష్ణుడు పారిపోయాడు నన్ను చూసి అని. ఇక్కడ వసుదేవుడు చెప్తున్నది ఎలాంటి సమూహాన్ని మట్టు పెట్టేస్తావు కృష్ణ, నువ్వు నాశనం చేస్తావు అని. నరసింహదేవ ఆవిర్భవించాడు, హిరణ్యకశిపు వాళ్ళ హిరణ్యాక్షుని ఎవరు సత్యయుగంలో, అప్పుడు చాలా తక్కువ అసురుల సంఖ్య, తర్వాత కొంచెం పెరిగింది ఏ యుగంలో, ఎవరు రావణాసుర కుంభకర్ణ వీళ్ళ సైన్యం. శ్రీరామచంద్రుడు వచ్చాడు, చాలా అల్పశక్తితోనే నాశనం చేశాడు. తర్వాత ద్వాపరయుగంలో కృష్ణుడు, ఇప్పుడు జరాసంధుడు దాడి చేస్తున్నాడు, ఇంకొక వైపు ఎవరు వచ్చారు, కాలయవనుడు వచ్చాడు. అప్పుడు కృష్ణుడి దగ్గర సైన్యం ఎంత ఉంది, చాలా తక్కువ, చాలా చాలా తక్కువ సైన్యం, ఎందుకంటే కంసుడి సైన్యం చనిపోయింది చాలా మటుకు. చనిపోవడమే కాదు, ఉన్నవాళ్ళు ఇంకెవరు యుద్ధం చేయరు, మా బాసును చంపారు, నీకెందుకు నేను సహాయం రావాలి, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. సో సైన్యం తక్కువే జరాసంధుడి సైన్యంతో పోలిస్తే. కానీ కృష్ణుడు ఓడిపోయాడా, లేదు. శ్రీరామచంద్రుడు ఓడిపోయాడా, లేదు. సో భగవంతుడు ఎప్పుడు ఓడిపోడు, భగవద్ భక్తులకు ఓటమి ఉండదు. పైకి చూడడానికి కష్టాలు అనుభవిస్తున్నారే ఓడిపోయారు అన్నలాగా అనిపిస్తుంటుంది, అది వాళ్ళ యొక్క ప్రేమను పెంచడానికి భగవంతుడు ఆ విధంగా వాళ్లకు బహిరంగంగా చూడడానికి కష్టాల్లో ఉంచుతాడు. ఏ విధంగా అయితే వ్యాపారస్తుడు కష్టపడుతుంటాడు రాత్రింబవళ్ళు, తన అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్న కొద్దీ చాలా ఆనందం, బయట వ్యక్తి ఏమనుకుంటాడు, చూడు ఈయనకి సమయానికి ఆహారం లేదు, సమయానికి నిద్ర లేదు, పాపం ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటాడు. ఆయనకు అనిపిస్తుంటుంది ఆ కష్టం, ఆయన వెళ్ళి అడగండి చాలా ఆనందంగా ఉంటాడు, ఏందయ్యా నాకు ఇంత సీజన్ దసరా సీజన్ వచ్చింది, ఎంత చూడు ఎంత లక్షల లక్షల వ్యాపారం అవుతుంది నాకు, అవుతుందా దసరాకు, హరే కృష్ణ. కానీ బయట నుంచి చూసే వ్యక్తి, పాపం ఈయనకు ఆహారం లేదు, నిద్ర లేదు, ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు తింటాడు, అలా ఉంటుంది. భక్తులు ఎవరైతే శ్రద్ధగా చేస్తుంటారో వాళ్ళకి కష్టం వస్తుంది. కాబట్టి భక్తి చేస్తున్నప్పుడు ఎప్పుడు సుఖంగానే ఉంటుందని అనుకునే దానికి లేదు, బహిరంగ పరిస్థితులు కష్టం కూడా ఉంటుంది. అయితే అతను స్వయంగా ఆనందాన్ని ఆస్వాదిస్తుంటాడు ఆ కష్టంలో కూడా. అది మనం అర్థం చేసుకోలేము, ఆ భక్తుడే లేదా ఇంకొక భక్తుడు అర్థం చేసుకుంటుంటాడు దాన్ని. సరే ఇక్కడేమి, జరాసంధుడు ఎంత సైన్యం ఉన్నా కృష్ణుడు తక్కువ సైన్యం ఉన్నా ఓడించేశాడు చాలా తేలికగా. కాబట్టి సరే ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తున్నాడు అసుర సంహారం కొరకు. ఇక్కడ భూమాత భారం పెరిగిపోయిందని చెప్తే వచ్చాడు, అది ఇక్కడ చూడొచ్చు. అంటే ప్రతి యుగంలోనూ భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు భక్తుల్ని. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, తమస్య లోకస్య విభో అస్య లోకస్య, ఈ లోకం ఈ లోకాన్ని రక్షించడానికి వస్తావు. అంటే అర్థం ఏంటి, ఇంకొక లోకం కూడా ఉందని కదా అర్థం. ఏ లోకం అది? ఆధ్యాత్మిక లోకం. దాన్ని రక్షించే అవసరం ఉందా? ఎందుకు లేదు? అది శాశ్వతంగా రక్షణ వలయంలోనే ఉంటుంది అది ఎప్పుడు. ఇక్కడ అసురుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అందరూ అనుభవించాలని వస్తారు ఇష్టం వచ్చినట్టు. ప్రయత్నించినప్పుడు అస్తవ్యస్తం అవుతుంది. అందుకు మళ్ళీ ఈ జగత్తును రక్షించే అవసరం ఏర్పడుతుంది. రక్షించడం అంటే ఏంటి? ఇక్కడ ధర్మాన్ని పునఃస్థాపించడము, భక్తి మార్గాన్ని మళ్ళీ సరిగ్గా చేయడం కోసం వస్తాడు. అందుకు ఈ జగత్తు తమస్య లోకస్య విభో, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చావు నువ్వు. అందుకే మమ అఖిలేశ్వర అనే పదం వాడారు శ్లోకంలో. అఖిలేశ్వర చూడండి శ్లోకంలో, చూడు నన్ను కాదు. ఈ సమస్త సృష్టికే కాదు, ఆ ఆధ్యాత్మిక లోకాలకు కూడా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదాన అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆధ్యాత్మిక భౌతిక లోకాలన్నింటికి మూలం ఆయనే. మరి ఈ కలియుగంలో ఎలా అవతరించాడు? ఇప్పుడు చూడండి, సత్యయుగంలోనూ భక్తులు నశించలేదు, త్రేతాయుగంలోనూ నశించలేదు, ద్వాపరయుగంలో పాండవులు నశించారా? నశించలేదు. మరి కలియుగంలో ఎలా రక్షిస్తున్నాడు, ఎలా రక్షిస్తాడు, ఎలా రక్షించబోతున్నాడు? అది ప్రభుపాద ఏమిచ్చారు భాష్యంలో, ఇస్కాన్ రూపంలో వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఇస్కాన్లో ఉన్నావు అంటే ఎక్కడున్నావు? కృష్ణుడు ఒళ్ళో కూర్చొని ఉన్నావు. మరి ఇస్కాన్ ఏం ప్రచారం చేస్తుంది? హరే కృష్ణ హరే కృష్ణ, ఏం ప్రచారం చేస్తుంది? పూర్తి చెప్పు మంత్రం. చెప్పినందుకు సరే. ఇప్పుడు నామం నామం ఎలా రక్షిస్తుంది? ఇప్పుడు ఇక్కడే వసుదేవుడు ఏం చెప్తున్నాడు, ఈ అసురకోటి మొత్తాన్ని చంపేస్తావు. చూసాం కృష్ణుడు ఇలా చంపేశాడు, కృష్ణుడు వచ్చాడు, శ్రీరామచంద్రుడు వచ్చాడు, నరసింహస్వామి అందరు వచ్చారు. ఇప్పుడు కలియుగంలో అసురుల సంహారం జరుగుతుందా? శారీరక సంహారం అయితే లేదు, మరి ఏ సంహారం జరుగుతుంది? అసుర లక్షణాలని సంహరించేస్తున్నారు. ఎవరు? శ్రీకృష్ణ చైతన్య. అదే నామరూపాన్ని ఆశ్రయించాలంటే ఎవరిని ఆశ్రయించాలి? శ్రీకృష్ణ చైతన్యని ఆశ్రయిస్తేనే నామరూపముని ఆశ్రయం మనకు దొరుకుతుంది. ఇప్పుడు చూడొచ్చు కలియుగంలో మహాప్రభు అవతరించిన ఉద్దేశం ఏంటి? నామ సంకీర్తన ప్రచారం. ఎటువంటి సమయంలో ఆవిర్భవించాడు? ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఆవిర్భవించాడు, భూమాత చాలా బాధపడుతుంది అసుల సంఖ్య పెరిగిపోయింది అని. తర్వాత హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు పెరిగిపోయారని అక్కడ బాధ ఎక్కువైపోయింది. ప్రహ్లాద్ మహారాజుకు కోసం ఆవిర్భవించాడు. తర్వాత త్రేతాయుగంలో పాండవులు కష్టాలు పడుతున్నారు, వాళ్ళని రక్షించాడు దగ్గరుండి. మరి ఇప్పుడు కలియుగంలో గౌరంగ ఎటువంటి పరిస్థితుల్లో ఆవిర్భవించాడు? నవాబు పరిపాలన జరుగుతున్న సమయంలో ఆవిర్భవించాడు. ఏంది నవాబు పరిపాలన అంటే, చాలా కిరాతకులు. కిరాతకులు అనే దానికంటే ఇంకా వేరే పదం ఉంటే వాడాల్సి ఉంటుంది. అంత ఘోరమైనటువంటి పరిపాలన అన్నమాట వాళ్ళకి. ఏదన్నా ఇప్పుడు చూడు, రావణుడు వేదవతిని చూశాడు, అందమైన స్త్రీ అనుకున్నాడు, తీసుకోవాలనుకున్నాడు, వెళ్ళాడు, ప్రయత్నం చేశాడు. అంతకన్నా ఘోరం అన్నమాట ఈ నవాబు పరిపాలన. అప్పుడు వాళ్ళకి ఎవరి మీద కన్ను పడితే వాళ్ళ మీదనే. ముస్లింగా మారుతావా? లేదా లేదు, వెంటనే నిన్ను చిత్రహింసలకు గురి చేస్తారు, శారీరకంగా మానసికంగా. శారీరకంగా నీ ముందరనే నీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను, నీ కూతుర్లను కానీ భార్యను కానీ అత్యాచారానికి పాల్పడతాడు నీ కళ్ళ ముందరనే. చరిత్ర ఇది. అటువంటి ఘోరమైన స్థితుల్లో ఇంకా చంపడం తేలిగ్గా చంపరు, చాలా ఘోరంగా చంపుతారు. అంత కిరాతకమైనటువంటి పరిపాలన చరిత్ర, చారిత్రక సంఘటనలు ఇవి. 500 సంవత్సరాల క్రితం ఎవరైనా ఒప్పుకోలేదంటే చాలా హింసిస్తారు వాళ్ళని, నువ్వు మారుతావా లేదా, వాళ్ళ ధనం కొల్లగొడతారు, వాళ్ళ జనాన్ని అవమానించడం, బతికుండగానే చర్మం తీయడం జరిగి. పంజాబ్లో చూడాల హరిదాస్ సిక్కులు ఏమంటారు వాటిని, వాళ్ళ మందిరాలను ఏమంటారు సిక్కులు, గురుద్వారా, గురుద్వారేనా, అలా ప్రార్థనా మందిరాన్ని గురుద్వారేనా, వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో ఫోటోలు చూడవచ్చు. ఎంత హింసించి చంపారంటే, దొరికిన వాళ్ళని నవాబులు, పంజాబ్ సిక్కులు, వాళ్ళు క్షత్రియులు, చాలా ఘోరాతి ఘోరంగా బతికుండగానే మనిషిని గోర్లు పీకడము. శివాజీ పుత్రుడు దొరుకుతాడు వాళ్ళకి, దొరికితే బతికున్న వ్యక్తిని గోర్లు పీకుతారు, ఇట్లా మొత్తం గోర్లు పీకేది, దంతాలు పీకేది బతికున్న వాళ్ళకే. అంత కిరాతకులు తెలుసా, అటు మనుషుల్ని చంపిన వాళ్ళు ఈరోజు జంతువులను చంపుతున్నారు ఆ విధంగా, అంటే ఆశ్చర్యపోన అవసరం లేదు. బతికున్న జంతువుల్ని తోలు తీయడం అవి చేస్తున్నారంటే ఏ చాలా తేలిక. ఒకప్పుడు మనుషుల్ని చేశారు, అఫ్కోర్స్ ఆధ్యాత్మికంగా చూస్తే మనిషిని జంతువుని చంపడం ఏం తేడా లేదు. రెండింటికి ప్రాణభయం ఒకటే. అటువంటి నవాబు పరిపాలనలో మా ప్రభు అవతరించాడు. ఎందుకు, నేనున్నాను మీరేం భయపడద్దు అని ప్రహ్లాద్ మహారాజుకు ఆశ్వాసం ఇచ్చాడు, నేనున్నాను అని. అదేవిధంగా మనకు కూడా హామీ ఇస్తున్నాడు గౌరవంగా. ఎందుకు, ఇప్పుడు చూడండి అసుర పరిపాలన ఎక్కువైపోయింది, ఎక్కడ చూసినా కూడా అసురుల సంఖ్య ఎక్కువైపోయింది, కానీ గౌరవంగా హామీ ఇస్తున్నాడు. అంత ఘోరమైనటువంటి నవాబు నామమాత్ర క్షత్రియులు పరిపాలనలో ఉన్నప్పుడు నేను వచ్చాను, ఎందుకు నామ సంకీర్తన ప్రచారం చేశాను కాబట్టి, నామాన్ని ఆశ్రయించండి, ఎవరేం చేయలేరు మిమ్మల్ని. కాబట్టి ఈ కలియుగం ఎట్లా ఉంది, మన పరిస్థితి రాను రాను దిగుదారుతూ ఉంది. పక్కన కూర్చో, కరెక్ట్గా కెమెరా ఉంది అడ్డం. సో కలియుగంలో ఈ అసుర సంఖ్య పెరుగుతుంది, అసుర పరిపాలన పెరుగుతుంది, ఏంటి రక్షణ, ఎలా రక్షించబడతారు? ఇక్కడ రాశారు కలికాలే హరే కృష్ణ 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 హరే 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 రామ. రెండో ప్రపంచ యుద్ధం 1944లో జపాన్ కలకత్తా మీద బాంబు వేయాలని, అప్పుడు బ్రిటిష్ వాళ్లకు పెద్ద సైనిక శిబిరం కలకత్తా కాబట్టి కలకత్తా మీద బాంబు వేయాలని, అతిపెద్ద సైనిక శిబిరం అది బ్రిటిష్ వాళ్ళది, కానీ వేయలేకపోయారు. ఏం కారణం, తెలియని కారణం, కానీ భక్తులకు తెలిసిన కారణం ఏంటి, ప్రభుపాద నామ సంకీర్తనం చేశారు. వీధుల్లోకి వెళ్ళి ఇంకొక భక్తుడు అడిగారు, బాంబులు పడుతున్నాయి, పడితే పడని, నేను నామ సంకీర్తనం చేస్తా వీధుల్లోకి వెళ్ళి, కృష్ణుడు రక్షిస్తాడు. ఒకవేళ బాంబు పడితే తల మీద, పోతే పోని, ఎక్కడికి వెళ్తాను, గోలోకం వెళ్తాను, రెండో ఒకటే అని మృదంగం కరతాలు తీసుకొని ఒకరిద్దరిని తోడు పెట్టుకొని వీధుల్లోకి వెళ్ళారు. కృష్ణుడు నిర్ణయం మార్చారు అక్కడ జపాన్ వాళ్ళకి హృదయంలో, వద్దు మీరు కలకత్తా మీదకి వెళ్ళొద్దు, ఈ ప్రపంచ చరిత్రలో ఏంది తెలియని కారణం అని వాళ్ళు అంటున్నారు. అది భగవద్గీత భాగవతం చదివిన వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిన కారణం అది. శుద్ధ భక్తులు వెళ్ళి వీధుల్లో నామ సంకీర్తన చేస్తున్నారు కాబట్టి అదే, అంటే ఎంత శక్తి ఉండాలి హరినామంగా అర్థం చేసుకోండి. అప్పట్లో భగవంతుడు జరాసంధ సైన్యాన్ని, దుర్యోధన సైన్యాన్ని ఇంతమంది సంహరించాడు, ఇప్పుడు కూడా ఆపగలుగుతాడు, భక్తులు రక్షిస్తున్నాడు. మొన్న చెప్పాను కదా, ఇక్కడ హాంబర్గ్లో జర్మనీలో నగర సంకీర్తన చేస్తున్నారు, రాత్రిపూట పెద్ద రౌడీ గుండా వచ్చాడు, వీళ్ళందరూ భక్తులు భయపడుతున్నారు. భయపడితే ఏం చేశారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్. ఏమైంది ఆ గుండాకు? దగ్గరకు వచ్చాడు, ఇంకా 5-6 అడుగుల దగ్గరకు వచ్చాడు. వీళ్ళ తీవ్రత పెరిగింది నామం చెప్పేది. అంతే, కింద పడిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది. మనకు కూడా అలానే ఇప్పుడు కలియుగంలో రాను రాను కష్టాలు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? మనము హరినామం తీవ్రంగా చెప్పాలనే దానికి గుర్తు ఇవన్నీ కూడా. ఇప్పుడు జపం చేస్తున్నావు, కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎలా చేస్తావు జపం? చాలా ఆత్రంగా చేస్తావు హృదయం. కాబట్టి హరినామము తప్ప వేరే రక్షణ లేదు మనకిప్పుడు. ఏకైక ఆశ్రయం చైతన్య మహాప్రవచన నామ సంకీర్తన యజ్ఞం. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, జపమాల గుర్తు రావాలి. భగవద్గీత, భాగవతము, మృదంగము, కరతాళు, భక్తులు, ఇది గౌరంగా ఇచ్చిన ఆశ్రయం మనకి. పంతొమ్మిది వందల 1980లో మీకు చరిత్ర చదివి ఉంటే ఎవరికైనా గుర్తుంటుంది. హిస్టరీ స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ ఎవరైనా, ఇంటర్లో కానీ డిగ్రీలో? కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండింది రష్యాలో 1980 ఆ సమయంలో. 1994లో పతనం అయిపోయింది. అయితే 1980లోనే ఇస్కాన్ పుస్తకాలు ప్రవేశించాయి. ప్రభుపాద వెళ్ళారు, ప్రభుపాద మీద పూర్తి నిఘా వేశారు. ప్రభుపాద ఉన్నప్పుడు 70 ఎప్పుడు రష్యాకి వెళ్ళింది? 74లో. ప్రభుపాద 3 రోజులే ఉండింది అక్కడ, 3 రోజులే ఉన్నారు. ఆ 3 రోజులే ఎవరో రష్యా యువకుడు దొరికాడు ఆయనకి. బాగా నారాయణ అంబాసిడర్ కొడుకు, ఇండియన్ అంబాసిడర్ కొడుకు, ఇంకొక ఆయన దొరికాడు. ఆయనకు దీక్ష ఇచ్చి అని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పారు, చిచ్చు పెట్టేసి వచ్చానులే ఆయన. వాళ్ళు చాలా నిఘా వేశారు. భగవద్గీత ఎయిర్పోర్ట్లో కూడా చూశారంట ప్రభుపాద దగ్గర భగవద్గీత. మాస్కోలో పోలీసుని పిలిచారంట ప్రభుపాద అన్నగారు, ఇంకా నా పని అయిపోయింది అని. చాలా కిరాతకులు. ఈ విధంగా మత గ్రంథాలు ఏదన్నా అంటే చూస్తే తెలియని చోటుకి పంపించేస్తారు. అండమాన్ నికోబార్ లాంటి దీవుల్లో ఎక్కడో ఒంటరిగా పెట్టేస్తారు తెలియని చోటుకి. అంత హింసించే వాళ్ళు. ప్రభుపాద అన్న అనుకున్నారంట నా పని అయిపోయింది ఇంక ఈరోజు అని, కానీ వదిలేశారు. చూడండి, తర్వాత ప్రభుపాద మీద నిఘా పెట్టారు. అయినప్పటికీ రూమ్లోకి ఏదో ఒక విధంగా ఒక ఆయనను తడుకొని వచ్చాడు. ఒక భారతీయ యువకుడు, ఒక రష్యా యువకుడిని తడుకొని వచ్చాడు. 3 రోజులు రోజు కూర్చోబెట్టి ఆయనకు చెప్పి దీక్ష ఇచ్చి నామం ఇచ్చి అంతా చెప్పి వచ్చి రష్యాకు చిచ్చు పెట్టాను. ఇంకా చూడు మంటలు వేస్తుంది చూడని చెప్పారు. తర్వాత ఏమైంది, పుస్తకాలు వెళ్ళాయి. ప్రభుపాద పుస్తకాలు చదివి ఎంతమంది భక్తులు అయ్యారు. అయితే కమ్యూనిస్ట్ ఏంటంటే దేవుడు, ధర్మము, ఇటువంటివి మాటలు రాకూడదు, వస్తే చంపేస్తారు, హింసిస్తారు, ఇష్టం వచ్చిన ఘోరంగా హింసిస్తారు. అటువంటి పరిస్థితుల్లో పుస్తకాలు చదివిన వాళ్ళు చాలామంది భక్తులు అవుతున్నారు. 1982లో ఉన్నటువంటి ప్రభుత్వ అధ్యక్షుడు రష్యాలో, పేరు గుర్తులేదు కానీ ఆయన పార్లమెంట్ ఏదో ఉంటుంది కదా మనకు పార్లమెంటు, వాళ్ళది ఏమంటారు తెలియదు, అక్కడ ప్రకటించాడు. మన యుఎస్ఎస్ఆర్ అంటారు అప్పుడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. ఇప్పుడు యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాగే అక్కడ సంయుక్త రాష్ట్రాలు అన్నీ కలిసి రష్యాగా ఏర్పడినాయి. కమ్యూనిస్టు పగడ్బందీ, ఇంకేమంటారు తెలుసా, ఇనుపతెరా అంటారు, ఐరన్ కర్టెన్ అంటారు. ఈ కర్టెన్ కదిలించవచ్చు. ఐరన్ కర్టెన్ అయితే అంటే కమ్యూనిజం అంత పాతుకుపోయింది, ఎవరు తాకలేరు దీన్ని అని. ఐరన్ కర్టెన్, క్లాత్ కర్టెన్ కదిలించవచ్చును. ఇనుపతెరగా పేరు పొందింది రష్యా. అంటే అర్థమేమి, దీన్ని ఎవరు ఏమీ చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో పుస్తకాలు వెళ్ళినప్పుడు చదివిన వాళ్ళు భక్తులు అవుతున్నారు. అయితే ఆ దేశాధ్యక్షుడు ఏం ప్రకటించాడు, మనకు ముగ్గురు శత్రువులు ఉన్నారు అని ప్రకటించారంట. ఒకటి అమెరికా, అమెరికాకు రష్యాకు పడదు, అప్పుడు ఇప్పుడు కూడా పడదు, అమెరికా సంస్కృతి. రెండోది పాప్ మ్యూజిక్, మోడర్న్ మ్యూజిక్, డీజే అంటారు కదా అప్పుడు, ఇది మన యువకుల్ని పాడు చేస్తుంది. మూడోది హరే కృష్ణ ఉంది, హరే కృష్ణని మూడో శత్రువుగా పరిగణించాడు అతను. మూడు శత్రువుల్లో దేశానికి హరే కృష్ణను పరిగణించాడు అంటే చూడండి, అంటే ఏ స్థాయిలో హరే కృష్ణ ఉండాలో అర్థం చేసుకోండి. హరే కృష్ణ ఉద్యమము మన దేశానికి శత్రువు అంటే ఈ ఇనుప తెరను కరిగించేస్తుంది ఇది అని. ఇనుము కరగబెడితే ఏమవుతుంది, తెర కరిగిన పడిపోతుంది. అంటే 1982లోనే గుర్తించారు హరే కృష్ణ ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తుంది అని. ఏమైంది, క్రమక్రమంగా భక్తుల్ని హింసించడం మొదలుపెట్టారు, అతి ఘోరంగా హింసించడం మొదలుపెట్టారు. గర్భిణీ స్త్రీలను కూడా భక్తుల్ని బూటకాలతో తన్నడము, గర్భంలో ఉన్న శిశువులు చనిపోవడము, ఒక భక్తుడి కన్ను పూర్తి కింద పడిపోయింది. ఇంత ఘోరంగా హింసించారు భక్తుల్ని, అయినా వాళ్ళు వదిలిపెట్టలేదు. హరే కృష్ణ తీవ్రంగా చేస్తూనే ఉన్నారు, ఎవరు వదిలిపెట్టలేదు. కొట్టి వీళ్ళకి విసుగొచ్చి బూటకాళ్ళతో తన్ని ఇష్టం వచ్చినట్టు చేసి అంత చేసినా కూడా అలా జపమాలలు ఉన్నాయో లేదు అప్పట్లో. మాలలు ఏంటంటే బ్రెడ్ నానబెట్టి దాన్ని ఎండబెట్టి పూసలు చేసుకొని దాంతో 108 పూసలు చేసుకొని జపం చేసుకునేవాళ్ళు. పేస్ట్తో తిలకం పెట్టుకునేవాళ్ళు, పేస్ట్తో. వాళ్ళకు కావాలనే మొత్తం మాంసాహారమే అక్కడ దొరికేది. ఆ దొరికే కొంచెం శాకాహారం కూడా ఇవ్వట్లేదు, అంత శిక్షించారు, అంత ఘోరంగా శిక్షించారు వాళ్ళని. అయినా వదిలిపెట్టలేదు హరే కృష్ణ. అయితే ఎప్పుడైతే భక్తులు హింసకు గురవుతూ ఉంటారో ఏమవుతుంది, భగవంతుడు ఓర్చుకోలేడు. 1982లో ప్రకటించారు హరే కృష్ణ అనేది సామ్యవాదం, కమ్యూనిజానికి శత్రువు అని. 94 మొత్తం కమ్యూనిజం పోయింది, మొత్తం ప్రజాస్వామ్యం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా రష్యా భూమి మీద టాప్ భక్తుల సంఖ్యలో, భారతదేశం కాదు. అంటే భక్తులు హింసకు గురి అవుతూ ఉంటే, హింసించబడుతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఊరుకోడు. ఈ హరే కృష్ణ సాక్షాత్ కృష్ణుడు అవతారమే అనేది బాగా దాని నుంచి అర్థం చేసుకోవచ్చు. ఎవ్వరు కూడా, ఏ కమ్యూనిస్టు వ్యక్తి కూడా, కమ్యూనిస్ట్ కాదు, ఏ వ్యక్తి కూడా ఊహించి ఉండడు రష్యాలో ఉన్నటువంటి అంత పగడ్బందీ కమ్యూనిజము పట్టిపోతుంది, పతనం అవుతుందని ఏ ఒక్కరు కూడా కళలో కూడా ఊహించి ఉండరు. అటువంటిది పతనం అయిపోయింది. ఈ స్వేచ్ఛ ఇప్పుడు ఎవరైనా హరే కృష్ణ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఓటు ప్రజాస్వామ్యం వచ్చి దేనివల్ల జరిగింది, నామరూపంలో కృష్ణుడు అవతరించాడు. అంత ఉక్కు సామ్రాజ్యాన్ని, ఐరన్ సామ్రాజ్యాన్ని కూడా కదిపేశాడను. ఇది మనకు కావాలి విశ్వాసం. కృష్ణ నామం ఉంది నాకు, ఏమైనా సరే హరే కృష్ణ మహామంత్రం, పంచతత్వ మంత్రం ఉంది, ఇంక ప్రపంచంలో ఈ రెండు మంత్రాలు నాకుంటే ప్రపంచం తలకిందులైనా ఏమైనా పర్వాలేదు. ఇది కావాలి, ఇది సంపాదించుకోవాలి మనం. ప్రభుత్వాలే కదిలిపోతాయని. అంతెందుకు ఇప్పుడు చూడండి, సౌదీలో రామాయణం మహాభారతం పెడుతున్నారు పాఠశాలల్లో, చూసారా? అంటే ఏంటి, క్రమక్రమంగా ప్రపంచంలో పరిస్థితులు మార్పు వస్తూ ఉంది అంటే ప్రపంచ పరిస్థితులను కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ హరే కృష్ణ అనేది ఎలా పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది. పాకిస్తాన్లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇస్కాన్ గుళ్ళు, ఎంత చక్కగా భజన చేస్తున్నారు వాళ్ళు. మొన్న ఒక వీడియో పెట్టారు ఎవరో చిన్న పిల్లోడిది, చూసారా? చిన్న ఇంత బాబు, ముస్లిం బాబు, ఎవరు చూసారా? నిన్న కూడా ఒక వీడియో పెట్టారు పెద్దవాళ్ళు, అన్నీ ఉన్నాయి టోపీ, అన్నీ ముస్లిం గుర్తులే ఉన్నాయి, మృదంగం కడతాలు తీసుకొని కీర్తన చేస్తున్నారు. చూడండి, ఒకవైపు పరిస్థితులు తీవ్రం అవుతున్నాయా లేదా కలి, ఇంకొక వైపు నామం పెరుగుతుంది. అయితే ఇంకా ఇప్పుడే ఇస్కాన్ ఆరంభం కాబట్టి భక్తుల సంఖ్య తక్కువ కాబట్టి మనల్ని వింతగా చూస్తారు, కానీ భవిష్యత్తులో రాను రాను ఈ విధంగా అసురుల సంఖ్య పెరిగిపోయి ఎక్కడ చూసినా కూడా మత్తు మందులు, జూదం, వ్యభిచారం. ఈ అసురులు ఏం చేస్తారు, పాలకులు అయ్యి ఎవరైతే వాళ్ళకి సహకరించారో వాళ్ళని చంపడం మొదలు పెడతారు. తర్వాత ప్రజల దగ్గర ఉన్న ధనాన్ని పన్నుల రూపంలో రాబడతాయి. ఈ విధంగా పన్నులు అంతా రాబట్టేసిన తర్వాత ఇంకా ప్రజల దగ్గర ఏముండదు తినడానికి, చెప్పుకుంటే వాళ్ళకి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే వినేదానికి ఎవరు ఉండరు ఇస్కాన్ భక్తులు తప్ప. అందుకే ఇక్కడ ఏకైక ఆశాకిరణం అని రాశారు, అది చాలా గుర్తుపెట్టుకోండి భాష్యంలో. ఏకైక ఆశాకిరణం ఏంటి, కృష్ణ చైతన్య ఉద్యమం. ఇస్కాన్ ఒక్కటే ఏకైక ఆశాకిరణం. చాలా మంచి ఆశ్రయానికి వచ్చాం మనం. భవిష్యత్తులో ఇంకా వెలిగిపోతుంది ఇస్కాన్, ఇంకా వెలిగిపోతుంది, ఇంకా వెలిగిపోతుంది. దీంట్లో ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే ఎంత చీకటి చీకటి ఎంత పెరుగుతూ ఉంటే అంత ఏమవుతుంది, ఆ వెలుతురు యొక్క ప్రాముఖ్యత అంతా తెలుస్తూ ఉంటుంది. చుట్టూ ఘోరాంధకారం, కలికాలం ఘోరాంధకారం. ఒకే ఒకటి ఇస్కాన్ ఒకటి వెలుగుతూ ఉంటుంది. అప్పుడు అందరూ కూడా ఇస్కాన్ వైపే చూస్తారు. ఇస్కాన్ భక్తులు చాంటింగ్, డ్యాన్సింగ్, కీర్తన, నృత్యం చేస్తూ ఆనందంగా అందరూ ఏడుచుకుంటూ మొత్తుకుంటూ పడుతూ కింద పైన పడుతూ ఉంటే వాళ్ళు కీర్తన చేసుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఏడ్చుకుంటూ చూస్తారు, ఏంది ఇంత ఆనందంగా ఉన్నారే వీళ్ళు అని దగ్గరికి వస్తారు. కరోనాలు అందరూ ఏడ్చుకొని మొత్తుకొని ఏడ్చుకొని మొత్తుకొని పొద్దున్న లేచి రాత్రి వరకు కరోనా 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 కరోనా. భక్తులు ఏం పట్టించుకోలేదు. అవును, శరీరాలు వదిలేరు భక్తులు, ఎవరు వదిలేరు. నీలాగా ఏడుస్తే వదలలేదు కదా, ఉన్నంతసేపు ఆనందంగానే ఉన్నారు, వెళ్ళేటప్పుడు ఆనందంగానే వెళ్ళిపోయారు. నీలాగా ఏడు ఏమి ఉదయం నుంచి రాత్రి వరకు కళ్ళలో కూడా కరోనా కరోనా అనుకుంటే ఏం చనిపోలేదు కదా. ఇది ఇలాంటిది భవిష్యత్తులో చూడొచ్చు అన్నమాట. ఎంత వికట వేరే ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అదే సమయంలో ఈ హరే కృష్ణ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆకలి ఉన్నవాడికి అన్నం విలువ తెలుస్తుంది. ఆ విధంగా ఏమవుతుంది, కలియుగంలో కష్టాలు పెరుగుతున్న కొద్దీ హరే కృష్ణ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారే, మనం ఆనందంగా లేమే అనేది వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. అందరు ఇస్కాన్నే ఆశ్రయిస్తారు. అందుకే ఇక్కడ ఏకైక ఆశాకిరణం కృష్ణ చైతన్య ఉద్యమం. ఇస్కాన్ ఒక్కటే ఏకైక ఆశాకిరణం. పూర్వము ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ పూర్వము పడవలు ప్రయాణం, స్టీమర్లు ప్రయాణం చేసేవాళ్ళు రాత్రిపూట ప్రయాణం ఎలా చేస్తారంటే, ఆ తీరంలో లైట్ హౌస్ అని ఒకటి ఉంటుంది, చాలా పెద్దది కట్టింటారు, పైన దీపం పెడతారు, దాన్ని చూసి వెళ్తారు. చుట్టూ చిమ్మ చీకటే, వాళ్ళకి ఏమి కనిపించదు. ఇప్పుడు విమానాలు కూడా రాత్రిపూట వచ్చే విమానాలు, పైన సిగ్నల్ ఉంటుంది ఎర్రది, విమానాశ్రయాలు చూసారా, చాలా పెద్దది పోల్ ఉంటుంది పైన పెట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే పైలట్ నడుపుతూ ఉంటాడు. అది ఏకైక ఆశ్రయం ఆ పైలకుడికి, పైలట్కి. అలా నావికుడికి కూడా అదే. కాబట్టి కలియుగంలో ఏకైక ఆశాకిరణం ఇస్కాన్. అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వదిలిపెట్టకూడదు, ఏమైనా సరే వదిలిపెట్టకూడదు, ఇంకా తీవ్రం చేయాలి. కష్టాలు పెరుగుతాయి, నష్టాలు పెరుగుతాయి, దుఃఖాలు పెరుగుతాయి, అవమానాలు పెరుగుతాయి, అసౌకర్యాలు పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఏదన్నా కానీ ఏమైనా కానీ నేను వదిలిపెట్టాను అంటే వదిలిపెట్టాను. ఇప్పుడు ఆ నావికుడే తీసుకోండి, పైలటే తీసుకోండి, ఆ బల్బును పట్టించుకోలేదు అనుకో, ఏమవుతుంది ప్రయాణం, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియదు ప్రయాణం. అడుగడుగున సుడిగుండాలి, గాలివాన గాలివాన వాన నీరు, నీటిలో సుడిగుండాలు, సుడిగుండాలే కాదు పెను గాలులు, పడవ పోతుంది ఎక్కడ మునుగుతుందో, ఏ సుడిగుండంలో పడుతుందో తెలియదు. ఇంత బయట అంత ధనము జనము పదవి కంపెనీ, నేను నాకు ఉద్యోగం ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత బలగం ఉంది, ఎంత ఏంది సుడిగుండాల్లో సుడిగుండాల మధ్య ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు మునిగిపోతుందో వాళ్ళకే తెలీదు. నిన్న ఒకరితో మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళది వాళ్ళ కనీసం 3 తరాల నుంచి వాళ్ళ భూమి ఒక చోట చాలా హైవేలో 50 ఎకరాలు కోర్టు కేసులో ఉంది. మాదంటే మాది, మాదంటే మాది అని ఎంత 3 తరాల వాళ్ళు చనిపోయారు, కానీ అది అట్లే కొనసాగుతూనే ఉంది. ఇంకా 4వ తరం వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు పేర్లు, ఈ పేరు ఈ పేరు ఈ పేరు, వాళ్ళు చచ్చారు, వీళ్ళు చచ్చారు, వీళ్ళు చచ్చారు, వాళ్ళు కొట్టుకొని చంపుకున్నారు కూడా, వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు, 4వ తరం వచ్చింది. హైవే రోడ్డు కానుకొని 48 ఎకరాల భూమి. ఒక మధ్యవర్తి వచ్చి రాజకీయ నాయకుడు అంతా ఇంత డబ్బులు ఇచ్చి వీళ్ళకి నేను చూసుకుంటానులే అని అతను తీసుకున్నాడు. అతను తీసుకుంటే అతని డబ్బులు పోయింది, అతను చచ్చిపోయాడు. సుడిగుండాలి కాదు ఇవి, ఆధారపడకూడదు. జనము ధనము భూమి మిద్దెలు ఆస్తులు ఇదాన్ని ఉన్నాయి ఉపయోగించుకోవాలి. పోయింది హరే కృష్ణ, ఉంది హరే కృష్ణ మంచిది, పోతే కూడా మంచిదే. జపమాల పోతే ఏడవాలి, భక్తుల సాంగత్యం పోతే ఏడవాలి, కీర్తనకి వెళ్ళలేకపోతున్నాను ఏడవాలి, భాగవతం చదవలేకపోతున్నానే, భాగవతం 4 కలిసి చర్చించలేకపోతున్నా, దీనికి ఏడవాలి. మిగతా దేనికి ఏడవని అవసరమే లేదు. ఇంతమందిని రక్షించాడు, నిన్ను రక్షించాడు భగవంతుడు నామరూపంలో. ఇప్పుడు చెప్పాను చైతన్య మహాప్రభు అంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు, కిరాతకుల్లో కూడా మహాకిరాతకుల పరిపాలన ఉన్నప్పుడు గౌరవంగా ఆవిర్భవించి నామాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని పట్టుకోండి అని చెప్పి పట్టుకున్న వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. హరిదాస్ ఠాకూర్కి ఏమన్నా అయిందా? ఆ కిరాతకులే కదా కొట్టినట్లా చూడొచ్చు. అదే సమయంలో చాలా హింసకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు, అదే సమయంలో నామాన్ని ఆశ్రయించకపోవడం. కాబట్టి గౌరంగ ఆశ్రయము, ఇస్కాన్ ఆశ్రయమే ఎంత గొప్పదో చూడండి. అందుగురించి ఇక్కడ ప్రభుపద ఏకైక ఆశా కిరణం భగవంతుడు ఈ హరే కృష్ణ 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 హరే 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 రామ. కొంతమంది చూడు భక్తులు కూడా కొంతకాలం జపం చేసి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ మాటల్లో వింటే అర్థమవుతుంది చాలా ఘోరమైన తప్పిదం చేశాం మేము అంటున్నారు. ఘోరమైన తప్పు చేశాం మేము అని తెలుసుకొని మళ్ళీ జపం చేస్తున్నారు. అవి చూడాలి కనీసం మనము, మన కళ్ళ ముందరనే జరుగుతున్నవి. బయట వాటికి చూసి మోహానికి లోను కాకూడదు మనము. అయ్యో వీళ్ళు మిద్దెలు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఇది కడుతున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, వీరి చూడు ఇంత బాగుందో వాళ్ళు, ఎంత సుడిగుండమే. ఈ హౌసింగ్ బోర్డే తీసుకోండి, ఇంత మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి, ఒక్క ఇంట్లో ఉన్న యువతి యువకులు ఉన్నారా? లేరు, లోపల ఉంటే ముసలాళ్ళు ఉంటారు ఇద్దరు, వాళ్ళు నడుచుకుంటూ బయటకు వచ్చేసరికి మనం 1 కిలోమీటర్ పోయింది నగర సంకీర్తన. సుడిగుండమా కాదా? ఈ వీళ్ళ యువకులు ఎక్కడుంటారు? బెంగళూరు హైదరాబాద్లో ఈ బాత్రూమ్ అంతా ఇల్లు తీసుకొని ఉంటారు. అక్కడ చాలా ఘోరమైన జీవితం జీవిస్తుంటారు. వీళ్ళు ఆ ఇల్లుకు కాపలా కుక్కల్లాగా చూసుకుంటూ దాని ఏంది, ఆ గోడలు నాకుంటారా, తలుపులు నాకుంటారా, ఏం చేస్తారు అక్కడ కూర్చొని? అక్కడ ఇక్కడ ఒకరు ఉన్నారు పాపం, వాళ్ళని చూసి చాలా బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ ఆ ఇల్లు ముసలమ్మ ముసలా ఇద్దరు ఒకరు ఒక మొగరు చూస్తూ కూర్చుంటారు సాయంత్రం వరకు. ఆయన 5 గంటలు అయితే వెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చొని వస్తాడు కొంచెంసేపు. ఇదే వాళ్ళ టైం. పాపం చూడు, పిల్లలు చదివించారు, ఉద్యోగం వచ్చింది, ఏం ఉపయోగం ఉద్యోగం వస్తే? భౌతికంగా కూడా చూస్తే పిల్లలు దగ్గర ఉంటే ఆనందమా, దూరం అయితే ఆనందమా? సమాధానం రాదు ఇప్పట్లో. ఇప్పుడు ఏం చెప్పు, ఉద్యోగం అంటే పల్లెలు లేవు, పట్టణానికి నగరానికే వెళ్ళాలి. నగరానికి వెళ్తారా, ఉద్యోగం సంపాదిస్తాడా, ఆ ఉద్యోగంతో అమ్మ నాన్నకు సరిపోయేంత ఇల్లు తీయలేడు అక్కడ. వాస్తవం ఒకవేళ వీళ్ళు వెళ్ళి ఆ చిన్నదానిలో సర్దుకోవటం కాలేరు, వీళ్ళు ఇక్కడ చావాల్సిందే, అతను అక్కడ చావాల్సిందే. ఏ నరకం చూడు. అరే కృష్ణ చేసుకో, నీకు భగవంతుడు ఏం తక్కువ చేస్తాడు? లేదు, నరకానికే వెళ్ళాలి, అక్కడనే ఉద్యోగం చేయాలి. ఏ వద్దు, జపమాలో ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి, ఏం ఆశలు పెట్టుకోవద్దు. ఎన్ని కష్టం నష్టం దుఃఖం, తుఫాను వచ్చింది, సముద్రం అంతా వచ్చి తల మీద పడుతుంది మునిగిపోయిన, ఏం వదిలిపెట్టకూడదు? జపమాల మాత్రం వదిలిపెట్టకూడదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇస్కాన్ వదిలిపెట్టకూడదు. ఇస్కాన్ అంటే ఏంటి? భక్తుల సంగత్యం. భక్తుల సంగత్యం వదిలిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. శిల ప్రభుపాది సుస్పష్టంగా చెప్పింది, ఎందుకంటే ఇక్కడ ఏకైక ఆశ కిరణం అని చెప్పారు కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి, గాఢంగా మన హృదయంలో ముద్రపడాలి. ఒకే ఒక కిరణం ఇస్కాన్ తప్ప వేరేది లేదు. నాకు ఇస్కాన్ అంటేనే భక్తుల సంఘం. సంఘం సంఘం అంటేనే నలుగురితో కలిసి ఉండాలి. అయితే మనం రకరకాల కుటుంబ చరిత్ర నుంచి వచ్చి ఉంటాం కాబట్టి కొన్నిసార్లు చిన్న చిన్న ఒడిదుడుకులు జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ప్రభుపాద చెప్పింది సుస్పష్టం, అయినప్పటికీ ఇస్కాన్ వదిలిపెట్టద్దు. వదిలిపెడితే ఏమవుతుంది? ఏకైక ఆశాకిరణం నుంచి దూరం అయిపోయి చిమ్మ చీకట్లో ప్రయాణం. ఎక్కడ కొట్టుకుంటావో, ఎక్కడ పడతావో, ఎక్కడ సుడిగాలలు ఉన్నాయి, ఎక్కడ సుడిగుండాలో ఎక్కడ తెలియదు, నాశనం. ఇంకా ఏం చెప్పచ్చు దీన్ని? పెను తుఫాను పెనుగాలులు మధ్య చెల్లా చెదురైన సముద్రంలో ప్రయాణం, ఓడ నడుస్తుంది. ఆ ఓడ ఏంటి? ఇస్కాన్. ఆ ఓడలో ఎవరో కొంచెం నీ పక్కన కూర్చున్న తను కొంచెం ఇబ్బంది పెట్టాడు నిన్ను. నేను దిగిపోతా అంటే నష్టము. ఎక్కడ నష్టం? మొత్తం సర్వనాశనం అయిపోతావు. ఏం చేస్తాడు అప్పుడు? కొంచెం సర్దుకుంటానులే, నువ్వు సీటు మీద నువ్వే కూర్చో, కింద కూర్చుంటాను నేను. లేదు నిలబడుకుంటాను, లేదు ఒక మూలన కాలు నొప్పి ఉంది అయినా కూడా నిలబడుకుంటానులే. లేదు దిగిపోతా అంటావా? అలా ఉంది మన పరిస్థితి. ఏమైనా సరే భక్తుల సంగత్యం నేను వదిలిపెట్టను. ఏమైనా కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు జరుగుతాయి. మనమేం అందరము పుట్టుకతో భక్తుల కుటుంబంలో పుట్టి పెరిగొచ్చిన వాళ్ళమేం కాదు మనం. అయితే ప్రభుపాది ఇచ్చిన విధానం జాగ్రత్తగా పాటించకుండా రక్షణ ఉంటుంది ఎప్పటి. కాబట్టి ఏంటి ఏకైక ఆశాకిరణం? ఇస్కాను. ఇస్కాన్ అంటే ఏంటి? భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యం చేయాలని ఏ రోజు మనకు మనసులో తగ్గిపోతుందో కోరిక, ఆ రోజు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడ్డామని గుర్తుపెట్టుకోవాలి. వెంటనే చెప్పుకోవాలి ఎవరో ఒకరు, భక్తులకి నాకు ఇలా అనిపిస్తుంది, ఏంటి పరిస్థితి అని చెప్పుకొని దాని నుంచి బయటపడాలి. ఎవరో ఒకరికి చెప్పుకోవాలి, లేదంటే ఆశాకిరణం ఒకటే ఒక కిరణం పోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. లోపలికి రండి, బయట ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోండి.